ఇంకా రకరకాలైనటువంటి దివ్య శాస్త్రాలు బోధించింది. అవసరమైతే చెట్లకి కిందకి దిగడం కూడా నేర్పింది. తాడి చెట్టు కూడా టకటకటకి ఎక్కాలి మహారాజ్ అంటే. ఒక్కొక్కసారి ఏ సింహం మీదకి వచ్చింది దాన్ని జయించలేము, అప్పుడు చెట్టు ఎక్కి రక్షించుకోవాలి తన తాను. అందుకని అలాంటివి నేర్పింది, సౌర విద్య నేర్పింది, సంగీతం నేర్పింది, ఇలా అనేక విద్యలు నేర్పింది ఆవిడ. ఆవిడే గురువు. తల్లి గురువు అయితే కొడుకు అదృష్టవంతుడు అవుతాడు. ఆ తర్వాత కుమారుడు అన్నీ నేర్చుకుని ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటన్నాడు. అయితే నేను చెప్పినట్టు విను, నీతితో నడుచుకో, ధర్మ పద్ధతితో నడుచుకో. స్థాన వృద్ధి క్షయ జ్ఞాన సంపన్నుడుందాన షాడ్గుణ్య మంత్ర ప్రవీణుండు మానవేంద్రుండు కామ్యవ్యపేతాత్మకుండైన నిర్జించు ఘోరాజివే రాజులన్. మనిషి తన స్థానం ఏమిటో తెలుసుకోవాలి, తన శక్తి ఏంటో తెలుసుకోవాలి, ప్రజల్లో తనకెంత విలువ ఉందో తెలుసుకోవాలి, ఎప్పటికప్పుడు తను వృద్ధి పొందుతున్నాడా పాడైపోతున్నాడా తెలుసుకోవాలి. డబ్బు సంపాదించేవాడు తన డబ్బుని ఎంత నిలవ వేసుకున్నాడు, రేపొద్దున ఆదాయం లేకపోతే కొంతకాలం బ్రతకగలనా లేదా అని కూడా తెలుసుకోవాలి. కొన్ని రోజు రూపాయి ఖర్చు పెడితే రేపొద్దున ముసలితనంలో ఏమవుతాడో తెలుసుకోవాలి. మనకి ఎంత బాగా చెప్పిందండి ఆ రోజుల్లో వృద్ధి క్షయాలు తెలుసుకోవాలట. ఇది మనందరికీ అవసరమే, కొడుక్కే కాదు, ఏదో ఒక రాజుగారికే కాదు. డబ్బు వస్తున్న రోజుల్లో ఎంత వస్తుందో ఒక నిఘా ఉండాలి, అది వృద్ధా నాశనమా తెలుసుకోవాలి, తనకెంత ఆస్తుందో తెలియాలి, తాను ఎంతకాలం దీన్ని వినియోగిస్తే సుఖంగా ఉంటాడో తెలియాలి, రేపొద్దున ఏ ఆదాయం లేనప్పుడు ఇది ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి, ఎప్పటికప్పుడు ఎలా పాడవుతుందో తెలుసుకోవాలి. ఇలాంటివన్నీ తెలుసుకుని జీవితం గడపాలి. దానం చెయ్యాలి. అసలు దానం మాత్రం ప్రాణం పోయినా విడిచిపెట్టకూడదు. అందుకే దాన షాడ్గుణ్య మంత్ర ప్రవీణుండునై, ఆరు గుణములు మాత్రం విడిచిపెట్టకూడదు. ఆ షడ్గుణైశ్వర్య సంపన్నుడు అయి ఉండాలి వీడు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇలా ఉన్నటువంటి వాడు సుఖంగా బ్రతుకుతాడు. పరాక్రమాన్ని పెంచుకోవాలి, సైన్యం పెంచుకోవాలి. అవసరమైతే మనకి సాయం చేసి ప్రాణం కూడా మన కోసం ఇచ్చే మిత్రులు పెంచుకోవాలి. మిత్రులు గొప్ప బలం అట, శత్రువులు ఎప్పుడూ ప్రమాదమే. ఒక్కొక్కప్పుడు శత్రువులు మనం కోరుకోకపోయినా వస్తారు. మనం ఎన్ని మంచి పనులు తీసినా శత్రువులు వస్తారంట. అందులో ఇప్పుడు కలియుగం కదా, మంచివాళ్ళకి ఎక్కువ శత్రువులు ఉంటారు. 10 సార్లు ఆయన పొగుడుతున్నామని ఈర్షి పొందేవాళ్ళు ఉంటారు. తెలుసా మీకు, అవతల డబ్బు పొందితే ఆ డబ్బును చూసి అందరూ సంతోషించరు. వాడు సంపాదిస్తున్నాడు సంపాదిస్తున్నాడు అని లోపల కుళ్ళిపోతారు కొందరు. ఇతరుల కీర్తిని ఇతరుల ధనమును చూసి కుళ్ళిపోయి అకారణ శత్రువులు ఎప్పుడూ ఉంటారు. కానీ మనం కారణముతో శత్రువులు చేసుకోకూడదు. అనవసరంగా తిట్టిపోసి యుద్ధం చేసి శత్రువులను చేసుకోకూడదు. మానవుడు దేని మీదైనా ఆసక్తి ఎక్కువగా పెంచుకుంటే అది వాడిని పాడు చేస్తుంది. అంటే దేనికి వ్యసనమునకు లొంగకు, జననాధుని చిరచు కడిది శత్రులు సుమ్మి. అందులో ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నవాడు రాజుగా ఉన్నవాడికి పరమశత్రువులు వ్యసనములు. కామము క్రోధమును లోభము మదము మానమును హర్షంబును, 6 లక్షణములు ప్రభువులకు పనికిరావు. ఎక్కువ కోరికలు పెరిగి పాండురాజు పోయాడు. కోపం వల్ల అనుహృదుడు పోయాడు. అనుహృదుడు అంటే ప్రహ్లాదుని యొక్క సోదరుడు. ఇతని కోపం ఎక్కువ. చీటికి వాటికి కోపంతో ఒకసారి ఏం చేశాడు, దుర్వాస మహర్షిని నోటుకు వచ్చినట్టు తిట్టాడు. ఆయన గొళ్ళు మండింది, భస్మ అయిపో అన్నాడు. వెంటనే కాలిబూడిదైపోయాడు. కోపం వల్ల అంత ప్రమాదం ఉన్నది. అందువల్ల ఎప్పటికప్పుడు కోపం త్యజించాలి. కోపం వల్ల పాడైపోయిన అనుహృదుని గుర్తుపెట్టుకోవాలి. లోభంబున ఐలుడు, ఐలుడు అని ఒక ఆయన ఉన్నాడు. అంటే ఎవరు, పురూరవ చక్రవర్తి. ఇలా అనే కుమారుడు గనక ఈయన పురూరవుడికి ఆ పేరు వచ్చిందనమాట. ఈయనకి లోభం ఎక్కువ. ఈ వస్తువు ఇతరులకు ఇవ్వకూడదని దాచుకున్నాడు. వస్తువులు ఎక్కువ దాచుకోవడం వల్ల ఏమైపోయిందనమాట, దానం చేసిన పుణ్యం పోయింది, దాంతో పోయాడు. అలాగే ఊర్వశి తనది ఇంకెవరికి ఇవ్వకూడదు అనుకున్నాడు, ఆ లోభం వల్ల నశించిపోయాడు. ఎవరికైనా ఆ తొందరగా నాశనం వాళ్ళు ఉంటే లోభం ఉండాలట. లోభం అంత ప్రమాదకరం. మరొకట్లేదు, చూస్తూ కొందరు 100 రూపాయలు తీలేరండి. కొందరు ఎప్పుడు పిసిరి గొట్టుతనంతో దాచుకొని చచ్చిపోతారు. వాడు చచ్చిపోయాక డబ్బు ఏమవుతుందో తెలియదు. చాలా కాలం క్రితం నేను అలాంటి ఒక దృశ్యం చూశాను. ఒక ఊరు, ఒక పల్లెటూరు ఉంది మా గణపురానికి దగ్గరలోనే. ఆ ఊళ్ళో ముసలవాడు ఉండేది. పెద్ద ఇల్లు, లంకంత కొంప. అంటే అంత పెద్ద ఇల్లు, పూర్వం పెద్ద పెద్ద ఇళ్ళు అని లంకంత ఇల్లు అనేవారు. అంత పెద్ద ఇల్లు. ఆ ఇంట్లో ఒక్క గదిలో ఆవిడ ఉండి మొత్తం ఇల్లంతా అతికిచ్చేసింది. ఆవిడింట్లో దొడ్లో ఆనపాదులు, కాకరకాయ పాదు, దొండకాయ పాదు, కరివేపాకు చెట్టు ఇలా అన్నీ ఉండేవి. వేప చెట్టు, వేపల్లో రోజు కోసి
ఇంత కట్ట, వేపపొలలు అర్ధన. ఆ రోజుల్లో 3 పైసలు కింద వేపపొలలు, అర్ధన అంటే వాళ్ళు విలువ ఉండవు, క్రమంగా 10 పైసలు. వేప పొలలు అమ్మింది, దొండకాయ అమ్మింది, బెండకాయ అమ్మింది, కాకరకాయ కూడా అమ్మింది. మా ఐదారి కాకరకాయ కూర కూడా తింటారు కొంతమంది, అదేం కర్మయోగం కానీ, అది కూడా అమ్మింది ఆవిడ. ఆఖరికి వేప పూత ఉగాది పచ్చడికి కూడా అమ్మింది. ఇక కరివేపాకు కట్ల కట్లగా అమ్మింది. ఆవిడకి అందరూ వారసులు లేరు, వృద్ధురాలు, ఎవ్వండి చేరదవ్వలేదు. నేను అప్పుడప్పుడు ఆశగా, చిన్నప్పుడు కదా 5-6 ఏళ్ళ వయసు కదా, ఏమన్నా ఒక మామిడి పండు పెడుతుందేమో అని నాలుగు పెట్టుకుని వెళ్ళేవాడు. అబ్బే ఏ పిల్లాండి గుమ్మం ఎక్కనిచ్చేది కదా ఆవిడ, పొరపాట్లు కూడా. ఒక కుర్రాడు చేరేటండి ఇలాంటి బుద్ధిమంతుడు, వాడు మాత్రం నాకేం వద్దు బా అమ్మ అన్నట్ట. వాడు చాలా తెలివైన వాడు, ఈవిడ బాగా డబ్బు సంపాదిస్తోంది, ఎప్పుడో గుట్టుక్కుమంటుంది, ఈవిడ కాకపడితే పోయేటప్పుడు నన్ను పెంచుకుంటుందేమో డబ్బు వస్తుంది అనుకున్నాడు వీడు. వీడు చేరాడు. ఆవిడ వరే నేనేమి ఇవ్వనరా, కానీ నేను చెప్పిన పని చేస్తావా అంది. చేస్తానన్నాడు. ఈ కరేపాకు అమ్మడాలు ఇవన్నీ చేసి పెట్టాడు. 3 ఏళ్ళు ఆవిడని సేవించాడు నా కళ్ళ ముందు. డబ్బు మాత్రం నయాపైసా కూడా వదలకుండా మొత్తం పోగేసేది, అంత మూట కట్టేది ఆవిడ. ఎవరికి ఇచ్చేదో తెలియదు, ఎక్కడ దాచిందో కూడా తెలియదు. ఆఖరికి కుర్రాడికి ఇంత అమ్ముకొచ్చిన వాడికి మంచినీళ్ళు ఇచ్చేది కదండి, మంచినీళ్ళు అక్కడ నీళ్లు వస్తున్నాయి ట్యాప్లో తాగునాయన అనేది, మున్సిపాలిటీ ట్యాప్ నీళ్ళు వీడికి వండిని. సరే హఠాత్తుగా చచ్చిపోయింది. డబ్బు కోసం వీడు సేవించాడు, ఆవిడ మాత్రం లొంగలేదు, ఆవిడ చచ్చిపోయింది. చచ్చిపోయేటప్పుడు అందరూ ఊళ్ళో వాళ్ళంతా వచ్చారు. పాప వీడు ఎంతో సేవ చేశాడు, వీడికి ఏమన్నా ఇచ్చిందంటే ఏమి ఇవ్వలేదండి, పోనీ ఆస్తి కూడా ఎవరికి రాయలేదండి అన్నాడు. చివరికి ఏం జరిగిందంటే ఆ ఇంట్లోనూ ఒక కుళ్ళిపోయిన ఒక బొంత, తప్ప ఏమీ లేవు ఇంట్లో, ఎంత వెతికినా బీరువాలు కూడా లేవు. ఈవిడిని చూస్తేనే అసహ్యంగా ఉంది. కుళ్ళు కుళ్ళు గొడ్డలు, ఈ కుళ్ళు బొంత ఈ శవాన్ని గొయ్యి తీసి పాతిపెట్టేశారు ఈ బొంతను. ఆ తర్వాత ఏదో ఈ కుర్రాడు సేవ చేశాడు కదా, ఇంట్లో ఏమన్నా డబ్బు ఉంటే కుర్రాడికి ఇద్దాం, ఇల్లు ఏమో పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసుకుందామని వెతికారు. ఆ ఇల్లు పెరడు తప్ప ఇంట్లో ఒక్క పైసా లేదు, ఏమీ లేదు అస్సలు. ఈ కుర్రాడు గొల్లును బోలబెట్టి 3 ఏళ్ళు కష్టపడ్డాను, ఇంట్లో పైసా లేదు, ఏమైపోయింది ఏమైపోయింది అనుకున్నాడు పాపం. సరే ఈ పంచాయతీ వాళ్ళు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇది జరిగిన 2 నెలలకి మా నాన్నగారు అక్కడికి వచ్చి, ఒరే కుర్రాడా నీకేమన్నా దక్కిందిరా అంటే, ఏం దక్కింది గురువు గారండి, ఏమీ లేదండి, ఒక కుళ్ళు బొంత ఉందండి, ఆ కుళ్ళు బొంతని శరీరాన్ని మాత్రం పాతిపెట్టామంటే ఆ బొంతలోనే ఉందిరా అంత అన్నారు ఆయన. అది ఎంత తెలివిందంటే, వీడు నా దగ్గరకు డబ్బులకు వచ్చాడు, చచ్చాక ఈ డబ్బు పట్టుకుపోతాడు, బొంతలో దాచేస్తే కుళ్ళు బొంత కుళ్ళి కుళ్ళి కంపు కొడుతుంది కనుక వీడు దీన్ని నాతో పాటు పాతి పెడతారు, ఈ డబ్బు వాడికి దక్కకూడదని ఆ పని చేసిందిట. పాపం సమయానికి మా నాన్నగారు ఉంటే ఆ విషయం తెలిసేది, చెప్పలేదు. ఆయనకి మాత్రం ఎందుకో లోపల అనుమానం బొంతలో దొస్తుందని. ఆ తర్వాత వీడు గుండెలు బాధేసుకుని అంతా బొంతేనా అని వెంటనే వెళ్ళి ఆ శ్మశానానికి తవ్వాడు. తవ్వి చూస్తే ఆ బొంతలు అడుగుని అప్పటికి ఏమైపోయిందంటే 2-3 నెలలు అయిపోయింది కదా, మొత్తం నోట్లు చిల్లర డబ్బులు కొన్ని ఉన్నాయి కానీ మిగతా నోట్లన్నీ కూడా 10 రూపాయలు 5 రూపాయలు 20 నోట్లు కుళ్ళిపోయి ముక్కలైపోయి, ఇంత ముక్కలైపోయి ఎవరికి ఉపయోగపడలేదు. ఏదో కొంత చిల్లర మాత్రం వీడు ఎంతకాలం సేవ చేసినందుకు పాపం దొరికింది. వాడి బతుక్కి 10 పైసలు 5 పైసలు అవన్నీ కలిపి ఎంత దొరికాయి, మహా అయితే అంత కలిపి 50 రూపాయలు, అంటే ఎంతకాలం వీడి కరేపాకు అమ్మినందుకు 50 రూపాయలు దక్కింది. నేను ఈ కథ ఎందుకు చెప్తానో తెలిసిన, కొంతమంది దుర్మార్గులు లోభులు ఉంటారు, అక్కడికి చచ్చేటప్పుడు కూడా ఈ డబ్బు పక్కవాడికి వెళ్లకుండా పాతాళానికి పోవాలనుకుంటారు, ఏంటండి భూమిలో కలిసిపోవాలనుకుంటారు, అలా అనుకోకూడదు. కాబట్టి మీ దగ్గర ఏదైనా ఉంటే మంచి వాళ్ళకి రాసిపోండి, ఏదో కొంత నాకు కూడా రాసేస్తే నేను సద్వినియోగం చేస్తాను కాశీలో నాకు తీపోయి, అందువల్ల పాటు చేయం ఎవరైనా ఇక్కడ వదిలిపోవాలి. ఎందుకు చెప్తున్నానంటే నేను హాస్యానికి చెప్పినా, ఈ లోభం అనేది అత్యంత భయంకరమైనది. ఈ లోభం వల్ల అలాంటి దౌర్భాగ్యపు స్థితి వల్ల అయులుడు అనేవాడు నాశనం అయిపోయాడు. మదంతో నాంత గొప్పవాడు లేడు అనుకున్నాడు వేణుడు. ఒక్కొక్క పదం చెప్పింది ఆవిడ. వేణుడిని ఒక రాజు ఉన్నాడు. ఈ వేణుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన, చాలా గొప్ప పవిత్ర వంశంలో పుట్టినవాడు. తెలుసుగా మీకు ఆ విషయం. వేణుడి తల్లి యమధర్మరాజు గారి చెల్లెలు, మృత్యుదేవత. ఆ మృత్యుదేవత యొక్క చెల్లెలు అవ్వటం వల్ల ఏమైందనమాట, రాజుగారిని పెళ్లి చేసుకుంది ఇక్ష్వాకు వంశంలో. ఈ తల్లి యొక్క ప్రభావమో లేక మృత్యుదేవత యొక్క సోదరి అవ్వడం వల్ల ఆ వంశంలో వేణుడిని ఒకడు పుట్టాడు. సహజంగా ఎవరిని మనం అన్యాయంగా తిట్టకూడదు, అందులో ఒక జాతి జాతిని తిట్టడం మరీ పాపం అండి. అసలు ఈ ప్రపంచంలో ప్రతి జాతిని ప్రేమించాలి. ఎక్కడో ఎక్కడో ఎవడో ఒకడు తప్పు చేస్తే ఆ తప్పుకు మొత్తం తిడతాము మనం. అలా ఆలోచిస్తే ఈ ప్రపంచంలో పుణ్యాత్ముడు అంటూ మనకు కనపడ్డం. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు నుంచి భక్తులైన మీరు మాట వరుస కూడా ఒక కులం కులం మొత్తం తిట్టకండి, ఒక జాతి జాతిని తిట్టకండి. అసలు ఎవడైనా పాపాత్ముడు అంటే వాడి కర్మ వాడు అనిపిస్తాడు మనకెందుకు, మనం మంచిగా ఉంటే ఎవడికి వాడు, వాడు మంచిగా ఉంటే లోకం మంచిగా ఉంటుంది. అన్యాయంగా ఎవరిని అనకూడదు. అలా తిట్టేవాళ్ళంతా వేణుడు అన్నమాట. ఆ
ఆ విధంగా ఇక్ష్వాకు వంశంలో వేణుడిని ఒక రాజు పుట్టాడు. వాడు చిన్నప్పటి నుంచి నాస్తికుడయ్యాడు. రామాయణం లేదు వాడికి, భారతం లేదు, వేదములు లేవు, ఇలా నాస్తికుడై రాజు అయ్యాడు. వాడు రాజు అవగానే వాడు ఏమన్నాడు దృష్ట, దివ్యులు వెరగందగా అయష్టవ్య మహోతవ్య మదాతవ్యం విప్రాయటం సుదాత్తధ్వనులను. ఆరి దేవతలు కూడా ఆశ్చర్యపోయేలాగా ఊరంతా చాటింపు వేయించాట అయోధ్య నగరం అంతా. ఏమన్నా తెలుసా, ఈరోజు నుంచి నా నగరంలో అయష్టవ్యం యజ్ఞములు చేయకూడదు, అహోతవ్యం యజ్ఞంలో పొరపాటున కూడా నెయ్యి వేయకూడదు, చెరువు వేయకూడదు, అదాతవ్యం దానాలు చేయకూడదు, గోవుల్ని పోషించకూడదు, విప్రుల్ని పూజించకూడదు, దానం లేదు, ధర్మం లేదు, నేనే రాజుని, నేనే విష్ణువుని, అవన్నీ నాకే ఇవ్వండి, ఈ విధంగా నేనే దేవుణ్ణి, నాకే ఇవ్వండి అన్నాడు. దాంతో ఏమైపోయింది, యజ్ఞములు లేక దేవతలకు ఆహారం లేక వర్షం కురిపించక దరిద్రం వచ్చి పడింది, భూమంతా క్షామంతో వచ్చింది. దాంతో ఋషులంతా వెళ్ళి ఎంతో బతిమాలారు వశిష్ఠుడి వంటి వాళ్ళు, నాయన పవిత్రమైన ఇక్ష్వాకువంశంలో అయోధ్య నగరాన్ని పరిపాలించేటటువంటి రాజువై పుట్టి ఈ నాస్తికవాదం ఏమిట్రా, యజ్ఞాలు జరిపించరా అంటే కుదరదు, కనపడని దేవుడి కోసం దానం ఎందుకు, కనపడే నాకు దానం చెయ్యండి, శివలింగం మీద పాలు పోస్తే శివుడు తాగుతాడా, నేను తాగుతాను అన్నాడు. శివలింగానికి అభిషేకం దండగట. అంటే ఇలాంటి పాపాత్ముడు వీడే అన్నమాట, వేణుడి యొక్క వారసులు వాళ్ళు. వేణుడు చచ్చినా వారసును నట్టే పెట్టిపోయాడు వాడు. అందువల్ల వాడు ఇష్టం వచ్చినట్టుగా దేవుడు లేడు, దేవతలు లేరు, పూజలు అక్కర్లేదు, ఆ అభిషేకాలు వద్దు, అన్నీ నాకే చేయండి, నా నెత్తి మీదే పోయాడు అన్నాడు. ఒకటి రెండు సార్లు చెప్పారు వీళ్ళు, వినలేదు, ఒళ్ళు మండిపోయింది. ఋషులంతా కలిసి ఇన్ని నీళ్లు వాడి మీద తల్లి చావు అన్నారు. దెబ్బకి తెచ్చి కింద పడిపోయాడు వాడు. ఒక స్థాయి దాటితే పాపాత్ములు చెప్పించడం మొదలు పెడితే వాడు చస్తారు, వాడు కింద చచ్చిపడ్డాడు. ఆ చచ్చిన తర్వాత అప్పుడు వాడి శరీరాన్ని మళ్ళీ వీళ్ళు మధిస్తే ఆ శరీరం నుంచి నిషాదులు పుట్టారు. పృథు చక్రవర్తి అలా పుట్టుకొచ్చాడు, తొడ నుంచి పుట్టుకొచ్చాడు ఆయన. వేణుడి నుంచి పుట్టాడు కనుక పృథు చక్రవర్తికి వైణ్యుడు అని పేరు. కాబట్టి ఎందుకు చెప్తానంటే, నేను ఆ వేణుడు అనేవాడు నేను తప్ప దేవుడు లేడని మదంతో ఎర్రవీగాడు, ఆ మదంతో ఆ వేణుడు నాశనమయ్యాడు. మానంబున నహుషుడు అభిమానంతో నన్ను మించినవాడు లేడని నహుష చక్రవర్తి పతనం అయిపోయాడు. ఇంద్రుణ్ణి నేనే అన్నాడు. తనను తాను గౌరవించుకోవడం మొదలెడితే ఇలాగే పాడైపోతారు. కాబట్టి ఆత్మస్థుతి కూడా ప్రమాదం. ఇంకా హర్షంబున పురంజయుడును మరీ ఎక్కువ ఆనందంతో పొంగిపోయి తెగనం వేసేవట్టండి, నేను గొప్ప వాడిని, ఆనందంతో పొంగిపోయి నన్ను మించిన వాడు లేడు లేడని విపరీత ఆనందంతో గుండెకి చచ్చిపోయాడు పురంజయ మహారాజు. పురంజయుడు అని ఒక రాజు ఉండేవట. ఆయన ఎలా చచ్చిపోయాడు తెలుసా, ఆనందం ఓవర్ అయ్యి ఏదైనా ఎక్కువ అవ్వకూడదు కాబట్టి ఎప్పుడైనా నేను జోకేసిన మరీ పక్కవాడిని బాధేసి అని బాధే నవ్వానంటే ఆ నవ్వు ఎక్కువ అయితే గుండెకేలా కొట్టుకోవచ్చు. చాలా ప్రమాదం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, అతిహర్షం కూడా ప్రమాదం. చాలా కాలం క్రితం ఓ అప్పులప్పారావు ఉండేవాడు. ఊరంతా అప్పులు చేసి వచ్చిన జీతం అంతా ఖర్చు పెట్టి లాటరీ టిక్కెట్లు కొనివట్టేవాడు. అన్నీ లాటరీ టిక్కెట్లే, పాపం ఒక్క రూపాయి కూడా జీతంలో భార్యకి ఇవ్వలేదు, దాచుకోలేదు పాపం. అలా లాటరీ టిక్కెట్లు కొనేవాడు. ఎన్ని వందలు పెట్టుకున్నా ఎన్ని వేలు జీతం తగలేసినా వాడికి ఒక్క పావలో వచ్చేది కాదు. కుటుంబం అంతా అప్పులు పాలైపోయింది. జీతం అంతా అయిపోవడం వల్ల ఇల్లు గడవడానికి వాళ్ళు ఆవిడ అప్పులు చేసింది, ఈ లాటరీ టిక్కెట్లు కొనడానికి వీడు అప్పులు కూడా చేశాడు. దాంతో అటు చేసి ఇటు చేసి మొత్తం మీద అప్పులు 100,000 దాకా తేలాయి. దాంతో వీడికి హార్ట్ అటాక్ వచ్చింది. వీడిని తీసుకెళ్ళి గుండె ఆసుపత్రిలో చేర్చారు, కార్డియాలజిస్ట్ దగ్గర చేర్చారు. ఆ కార్డియాలజిస్ట్ వైద్యం చేయించి డబ్బులు ఇవ్వమంటే ఏం చేయనండి, మా ఆయన ఇప్పుడే బయట 100,000 దాకా అప్పుల్లో ఉన్నాడు, ఇక మీకేమిస్తానండి. ఈయన బుర్ర పట్టుకుని కొంప ముంచేవతల్లో ఈ విషయం ముందే తెలిస్తే ఆపరేషన్ చేసేవాడి కాదు, సర్లే ఏదో రకంగా తాకట్టైనా పెట్టి తీసుకురాన్నాడు. ఆయనకు 5,000 దగ్గర వెళ్ళయిందిట, ఇక్కడికి 105,000. ఈయన మంచం మీద పడుకుని ఏంట్రా కరదలా వచ్చింది, జీతం అంతా పాడు చేశాను, అప్పులు చూస్తే పెరుగుతున్నాయి, ఇప్పుడు డాక్టర్ గారి బిల్లు ఎలా ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. ఈలోపు వాళ్ళు ఆవిడ ఇంటికి వెళ్ళింది, ఏమన్నా ఏ పాటు తప్పినా సాపాటు తప్పదుగా ఈ దౌర్భాగ్యుడికి, అందుకని అన్నం తేవడానికి వెళ్ళింది. ఆ సమయంలో విదేశంలో అమెరికా లాటరీ ఒకటి కొన్నట్టు వీడు, 1,00,000 వచ్చింది వీడికి. అక్క ఆ లాటరీ వీడియో కొన్నాడు, అడ్రస్ ఇచ్చాడుగా వీడు, అందుకని ఆ ఫారినర్స్ వచ్చి, అమ్మ ఆ లాటరీ టిక్కెట్ ఎక్కడుంది తల్లి, మీ ఆయనకి 1,00,000 వచ్చిందని కానీ వాడు ఆనందం పట్టలేక టిక్కెట్ పట్టుకొచ్చి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఇచ్చిన చెక్కు పుచ్చుకుంది. ఇప్పుడు వీడికి ఒక చెక్కు వచ్చింది, చెక్కు పుచ్చుకుంది కానీ. డాక్టర్ గారు ఏం చెప్పారంటే, మీ ఆయనకి హార్ట్ అటాక్ చాలా సివియర్గా వచ్చింది, ఎక్కువ ఆనందం కానీ ఎక్కువ దుఃఖం కానీ కలిగించే వార్త చెబితే తక్కువ చచ్చిపోతాడు అన్నారట.
అందుకని ఈవిడ ఏం చేసింది, డాక్టర్ గారి దగ్గరికి వచ్చి, డాక్టర్ గారు ఆయనకు 1,00,000 రూపాయలు వచ్చిందండి, కానీ చెబుదామంటే ఆయన గుండెకి చచ్చిపోతాడేమో అని భయం, మీరే కదా ఎక్కువ ఆనందం కలిగించే చెప్పుతున్నారు, 1,00,000 పర్వాలా, 1,00,000 రూపాయలు అంటే ఎవడైనా గుండె కొట్టుకోదు, ఏదో మీలాంటి జ్ఞానులు అయితే బాధపడరు కానీ పట్టి ఆనందించరు కానీ సహజంగా ఎవరికైనా ఆనందం వస్తుంది, గుండె గట్టిగా కొట్టుకుంటుంది, మా ఆయన ఏమైపోతాడోనండి, కాస్త నా మంగళసూత్రమైనా గట్టిగా ఉంచండి అంది ఆవిడ. నీకెందుకమ్మా, నేను డాక్టర్ని మెల్లగా నచ్చ చెప్పి ఏదో చౌకూరు చల్లగా చెప్పినట్టుగా ఆనంద వార్త చెబుతాను అని ఇప్పుడు ఈ డాక్టర్ గారు ఏం చేశాడనమాట, ఈ అప్పారావు గారి దగ్గర వచ్చారు, అప్పుల అప్పారావు గారి దగ్గర ఆయన మనసు మీద ధీనంగా ఉన్నాడనమాట, ఎప్పుడు రిలీజ్ చేస్తారో, ఈ అప్పులు ఎలా తీరుతాయో అని పాపం గడ్డం పెంచుకొని సినిమాలో చూపిస్తారుగా గడ్డాలు గడ్డాలు అలా ఉన్నట్టు వీడు. ఇప్పుడు డాక్టర్ గారు వచ్చి ఏమండి అప్పులు అప్పారావు గారు ఎలా ఉన్నారంటే, బాగానే ఉందండి ఆరోగ్యం, ఒక్కే ఒక్క ఆలోచన, పాతప్పులు 1,00,000 రూపాయలు కాదు, ఎలా ఇప్పుడు తీర్చలేము, కనీసం ఈ హాస్పిటల్ బిల్లు అయినా పే చేసి ఇంటికి వెళ్ళడం ఎలాగా అనే ఒక చింత నన్ను పట్టి పీడుస్తుందండి అనట. అప్పుడు నేను దొరికాడు అనుకుని, దానికే ఉంది అప్పారావు గారు, మీరు ఎన్నో చోట్ల లాటరీ టిక్కెట్లు కొన్నారు కదా, ఏదైనా ఒక లాటరీ టిక్కెట్ అదృష్టం బాగుంటే 1,00,000 రూపాయలు రాకపోతుందా, నిజంగా 1,00,000 రూపాయలు వస్తే ఆ మాత్రం అప్పు తీర్చలేరా అంటే, ఈయన అన్నాడు, బలేవారు డాక్టర్ గారు మీరు, నిజంగా నాకు లాటరీకి 1,00,000 రూపాయలు రావాలి కానీ 50,00,000 మీవే అన్నట్ట, 50,00,000 మీవే అని కానీ అన్నాడు డాక్టర్ గారు, పడిపోయాడు ఈ లేవలే పరుగు పరుగుని నర్సు వచ్చి చూసేసి అప్పటికి పడిపోయాడు డాక్టర్ గారు. దాంతో తెల్లబోయే నర్సులు ఏమైందన్నారట, భార్య కూడా పరిగెత్తుకొచ్చింది ఈయన భార్య కూడా, ఏమైందండి డాక్టర్ గారు పడిపోయారంటే, ఏమీ లేదే, నీకు 1,00,000 రూపాయలు వస్తే ఏం చేస్తావు అన్నాడు ఆయన, 50,00,000 మీకు ఇచ్చేస్తాను డాక్టర్ గారు అన్నాను, ఇలా అయిపోయారంటే డాక్టర్ గారు అంటే, కొంప ఉంచారండి మీకు నిజంగానే వచ్చిందండి 1,00,000 రూపాయలు, అది ఆయనకి తెలుసు నాకు తెలుసు మీకు తెలీదు, అందుకే మీరు తొందరపడి ఆ మాట అన్నారు, ఆయన తొందరపడి పోయాడు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరైనా ఒక్కసారిగా వచ్చి 1,00,000 రూపాయలు అనేసరికి ఆ హర్షం తట్టుకోలేరు, అలాంటి ఆనందం ఎక్కువైపోయి పురంజీవుడు అనేవాడు పురంజనుడు అనేవాడు చచ్చిపోయాట. అందుకని ఇక్కడ చెప్పారు ఆ విషయం, హర్షం గుణ పురంజయుండును, ఎక్కువ ఆనందంతో పురంజయ మహారాజు గారు వెళ్ళిపోయారు. కాబట్టి ఈ లక్షణములను జాగ్రత్తగా అట్టు పెట్టుకోవాలి, ఒక్క మరుత్త మహారాజు ఎలా ఉన్నాడో అది తెలుసుకో అని చెప్పి ఇంకా ఏమంది, మహారాజు అన్నవాడు ఒక్కొక్క వస్తువు నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవాలి, నరనాయకుండు మధుకర పరభృత కలహంస బర్హి పన్నగ బక శోకర చరణాయుధ బాలుర చరితమ్ములు కరవలయు జననుత చరిత. ఒక్క మహారాజుకనే అనుకోకండి, ఇది మనకు కూడా అవసరం. మహారాజు మధుకర అంటే తేనెటీగల దగ్గర నుంచి తుమ్మెదల దగ్గర నుంచి వాటి నేర్చుకోవాలి. తేనెటీగలు ఏం చేస్తాయి, నానా కష్టపడి ఒక పట్టు పెడతాయి, తేనె దాచుకుంటాయి. మనం కూడా జీవితంలో ఓపిక ఉన్నప్పుడు కష్టపడాలి, అవి ఎలా అయితే కొంచెం పువ్వులోంచి తేనె పట్టుకొచ్చి తేనె పట్టులో రేపటి కోసం దాచుకున్నాయో అలాగే యావత్ జీవితం కష్టపడి ముసల్తనానికి దాచుకోవాలి. దక్కుతుందా లేదా పక్కన పెట్టండి, ముందు దాచుకోవాలి. కాబట్టి యవ్వనంలో ఉన్నప్పుడు సరదాగా టింగు రంగాన్ని తిరిగితే ముసల్తనలు ఏమవుతుందన్నమాట, ఈ టింగు రంగ బొంగరాలు వెలుగుతాయి. కాబట్టి కాస్త యవ్వనంలో ఉన్నప్పుడు కష్టపడి సంపాదించటం దాని ద్వారా నేర్చుకోవాలి. పరభృత కోకిల ద్వారా ఒకటి నేర్చుకోవాలి. కోకిల ఏం చేస్తుంది, ఎప్పుడు ఆనందంగా ఉల్లాసంగా ఉంటుంది, గుడ్లు కూడా తీసుకెళ్ళి కాకి గుడ్లో పెడుతుందిట. మనం కూడా మన పిల్లల బాధ్యత మరీ మన్నెత్తి మీద వేసుకోకుండా కాస్త ఇతరుల మీద కూడా వెయ్యాలి, ఇతరులను కూడా నమ్మాలి, గురువుల్ని నమ్మాలి. కాకిని మంచి గురువుతో పోల్చారు, ఎందుకో తెలిసిన, అది గుడ్డుని పొదిగి పిల్ల పెద్దదయ్యి కోకిలని తెలిసేదాకా జాగ్రత్తగా చూస్తుందిట. కాబట్టి అలాంటి వారి దగ్గర అట్టే పెట్టాలి, తనకి పిల్లల మీద ఉన్న శ్రద్ధ ఇతరులకు కూడా అప్పగించాలి, కష్టం కొంత ఇతరులకు పంచిపెట్టాలి, ఇతరులను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి, ఆనందం వచ్చినప్పుడు ఎలా కుయ్యాలో తెలుసుకోవాలి. అలాగే కోకిలకి ఇంకో గొప్ప లక్షణం ఉన్నది, వేప చిగుళ్ళు మామిడి చిగుళ్ళు తింటుంది, చిగురాకు ఎలా ఉంటుందో తెలుసా మీకు, రుచిగా ఉండదు, వగరుగా ఉంటుంది, వగరు తిని తియ్యని కోత పూస్తుంది. మనం కూడా ఎప్పుడు మధుర పదార్థాలు కాకుండా ఔషధంగా పనికొచ్చే చిగుళ్ళు వేప చిగుళ్ళు వంటివి తిని ఆరోగ్యంగా శరీరాన్ని అట్టే పెట్టుకోవడం కోకిల ద్వారా నేర్చుకోవాలి. ఇక కలహంస, హంస ఏం చేస్తుంది, పాలు నీళ్లు అక్కడ కలిసి ఉంటే ముక్కు పెట్టి పాలు తాగి నీళ్లు వదిలేస్తుంది. ఈ సృష్టిలో మంచి చెడ్డ రెండూ ఉంటాయి, అందులో మనం మంచిని సేకరించి చెడ్డని విడిచిపెట్టాలి. ఎవరిలో ఉన్న చెడ్డ మరొకొద్దు, సాధ్యమైనంత వరకు ఇతరులలో ఉన్న మంచిని సేకరించాలి. హంస ద్వారా ఇది నేర్చుకోవాలి. బర్హి నెమలిని చూసి ఒకటి నేర్చుకోవాలి, నెమలి ఆనందంతో ఇలా పింఛం విప్పుతుంది ఎప్పుడు మేఘం ఉరమగానే, అలాగే సమయం వచ్చినప్పుడు తన శక్తి అంతా ప్రదర్శించాలట. ఒత్తప్పుడు ప్రదర్శించకూడదు. నెమలి పించం ఉంటుందండి, కానీ పించం ఎప్పుడు పెడితే అప్పుడు ఇప్పుతోందా? ఇప్పదు. ఒక్క మేఘం ఉరిమినప్పుడే పించం విప్పుతుంది. అలాగే మనిషి కూడా తనలో ఉన్న శక్తులు అవకాశం వచ్చినప్పుడు చూపించాలి. అంతేగాని ఇప్పుడు నేను నిజంగా పాడడం వచ్చు అనుకుంది ఎవరికైనా, సంగీత విద్వాంసుడు కదా అని అందరి దగ్గరికి వెళ్ళి పాడినా పాడినా అంటే ఎవడు రానివ్వడు. వేదిక దొరికినప్పుడు పాడాలి, అప్పుడు మాత్రం నీరసపడకూడదు. సమయం వచ్చినప్పుడు తన విద్యని బయట పెట్టాలి, ఒత్తప్పుడు మాత్రం తన దగ్గర ఉన్న విద్యను బయట పెట్టకుండా జాగ్రత్తగా దాచుకోవాలి. అది మనం నెమలి ద్వారా తెలుసుకోవాలి. ఇక పన్నగ పామును చూసి ఏం నేర్చుకోవాలి? పామునంటే పాము కొంచెం విషంతో భయంకర శత్రువుని చంపగలుగుతుంది. పాము కాటేసిందంటే ఎంతటి వాడని వెళ్ళిపోతాడోనా, ఇంత దానికి ఎంత ఇంత పెసరు విషం ఉపయోగిస్తుంది. పెసరు విషంతో భయంకర శత్రువుని చంపగలుగుతుంది. అలాగే పాముని చూసి మనం ఏం నేర్చుకోవాలి? తక్కువ ప్రయత్నంతో ఎక్కువ మంది శత్రువుని జయించాలి. ఎక్కువ కష్టపడిపోయి నానాయత్న పడి మనం చావకూడదు. ఒక్కొక్క తుపాయికి గుండుతో ముగ్గురు నలుగురిని పేల్చాలి. అందులో ముఖ్యంగా మహారాజు కదా, నువ్వు ఎక్కువ కష్టపడకుండా సులభముగా శత్రువుని చంపడం పాము ద్వారా నేర్చుకో. ఇంత విషం అంత ప్రమాదం తెస్తుంది. రాజు కొంచెం బలంతో ఎక్కువ సైన్యాన్ని జయించాలి. ఇంకా కొంగ, కొంగ ఏం చేస్తుంది? నమ్మిస్తుంది. కన్నుల మూసుకుని కాలు పైకెత్తి ఒంటికాలుతో నదిలో నిలబడి చెరువులో నిలబడి జపం చేస్తున్నట్టు ఉంటుందిట. అస్సలు కొంగను చూస్తే అది కదులుతున్నట్టు ఉండదు కదా, విగ్రహంలా ఉంటుందిట. అందుకే కొంగ జపమన్నారు. పాపం తెలియక చేపలు ఏం చేస్తాయి, ఇది కదలట్లేదు బొమ్మ అనుకుని దగ్గరికి వస్తాయట. దగ్గర దాకా వచ్చేదాకా కదలకుండా బాగా దగ్గరకు వచ్చాక టక్కర పట్టేస్తుంది. అలాగే మనిషి కూడా అవసరమైనప్పుడు అవతల వాడిని నమ్మించి పడగొట్టాలి. ఇలాగ నమ్మించి పడగొట్టడం రాజనీతిది. అలాంటివి నేర్చుకోవాలి. ఇంకా సోకర, పందికి అసహ్యం ఉండదు. అలాగే మనిషి రాజుగా ఉన్నప్పుడు మొహం మీద ఉమ్మిని అసహించుకోకూడదు. అది నేర్చుకోవాలండి. రాజకీయ నాయకులకి ఎంత తెలివితేటలో చూశారు మీరు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉమ్ముకుంటారు, ఇక కొట్టేసుకుంటున్నారు, వీళ్ళు చచ్చిపోతారు అనుకుంటాం, మళ్ళీ మన్నాడు సరిగ్గా ఎలక్షన్లో కలిసిపోతారు. ఎంత విచిత్రంగా ఉంటుంది. వీళ్ళు పంది ద్వారా అది నేర్చుకున్నారట. నేను చెప్పలా, మదాలాస్ చెప్పింది. పంది ద్వారా అవసరమైతే అసహ్యాన్ని కూడా తొలగించుకుని కలిసి ఉండేలా నేర్చుకో. ఈ విధంగా ప్రతి ప్రాణిని ఒక గురువుగా చేసుకుని అందరిలో అన్నీ నేర్చుకోవాలి. అన్ని మంచి లక్షణాలు తీసుకోవాలి, ప్రతి దానిలోనూ మంచిని సేకరించాలి. ఇంకా చీమను చూడు. చీమ నిత్యం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. చీమలుళ్ళే దారిని అడ్డం కొడితే పక్క నుంచి దారి చేసుకుంటే, చూసారా మీరు ఎప్పుడైనా చీమ, చీమలా గోడ మీదకి పోగుతుంది, మధ్యలో చెయ్యి అడ్డం పెడితే పక్క నుంచి మళ్ళీ ఇంకో దారి చేసుకుని గుంపుగా వెళ్ళిపోతాయి. చీమ లాగే మనము కూడా నిత్యం ఆగకుండా పరిచేయాలి, అలా ప్రయత్నం చేయాలి. అడ్డం వస్తే అడ్డాన్ని అధిగమించి పక్క నుంచి పనులు చేసుకెళ్ళాలి. ఇలా నేర్చుకుంటే ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో ధాన్యం బాగా జాగ్రత్తగా నిలబట్టే పెట్టుకోవాలి. ప్రభుత్వంలో ఉన్నవాడు వర్షాకాలంలో ఉన్నంతకాలం, ఓహో ఈ వర్షాకాలంలో ఒకవేళ బయటికి వెళ్ళడం కష్టం, వస్తువులు దొరకకపోతే ఎలాగా, ప్రజలకు ఒకవేళ ఏ కరువు వల్లైనా లేకపోతే ఎక్కువ వర్షాలు పడడం వల్లైనా ఆహారం దొరకకపోతే అప్పుడు మనం ఇవ్వాలి అని ముందే వర్షాకాలం 4 నెలల కోసం ఆహార ధాన్యాలు వంట చెరకు మొదలైనవి జాగ్రత్తగా అట్టే పెట్టాలి. తక్కిన 8 నెలలు పంటలు పండించేలా చూడాలి. ఎవరి పనులు వాళ్ళు సక్రమంగా చేసేలా చూడాలి. ఎక్కువ నిద్రపోయేవాడు, ఎక్కువ భోగాలు అనుభవించేవాడు, ఎక్కువగా ఆసక్తి కలిగినటువంటి వాడు జీవితంలో పైకిరాడు. ఒక్క విద్యల మీద తప్ప తక్కిన వాటి వేటి మీద కూడా అత్యాసక్తి పనికిరాదు. వర్ణాశ్రమ ధర్మములు పూర్ణములైతే భూమి సుఖంగా ఉంటుంది. ఉపనయనం అయ్యాక సుముహూర్తంలో బంగారం లాంటి ఒక భార్యని సేకరించాలి. కుటుంబ వ్యవస్థ లేకపోతే బాగుండదు కనుక భార్యాభర్తల బంధం సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. పెళ్లి చేసుకునే ముందే ఈ స్త్రీ మనకి ఎంతవరకు సరిపోతుంది అని, స్త్రీ ఈ పురుషుడి వల్ల నేను సుఖంగా ఉంటానా లేదా అని, స్త్రీ ఇద్దరూ కూడా ఒకరి యొక్క లక్షణాలు ఒకటి తెలుసుకుని బాగా పరిశోధించి పెళ్లి చేసుకోవాలి. అందుకే పూర్వం పెళ్లికి ముందు 6 నెలలు తిప్పేవారండి దూతల్ని. రాజుగారు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఆ రాణి గారి చరిత్ర ఏమిటి, ఆవిడ బుద్ధిని ఏమిటి, ఆవిడ ఏమి ఇష్టపడుతుంది, పిసిన కొట్టుదా, దానం చేస్తుందా, ఇవన్నీ తెలుసుకునేవారు. అలాగే ఈ రాజకుమారుడి గురించి అమ్మాయి వైపు వాళ్ళు తెలుసుకునేవారు. 6 నెలలు ఎంక్వైరీ చేశాక అప్పుడు పెళ్లి చేసుకునేవారు. అంతేగాని ఫేస్బుక్లో టిక్ టిక్ అని చాట్ చేసి పొద్దున చాటింగు సాయంకాలం చీటింగు ఏమిటి ఉపయోగం దానివల్ల? ఆ ఉపయోగంలా కాబట్టి బాగా పరిశోధించి అనుకూలమైనటువంటి వివాహం చేసుకోవాలి. భార్యని భర్త, భర్తని భార్య ప్రేమించుకోవాలి. పిల్లల్ని జాగ్రత్తగా చూడాలి. సాధ్యమైనంత వరకు ఆహార నియమాలు పెట్టుకోవాలి. అతిగా తినడం తినకపోవడం అన్నీ తీసేయాలి. గృహస్థాశ్రమంలో ఉన్నంత వరకు అతిథిని అప్పుడప్పుడైనా పూజించాలి. అసలు అతిథికి అన్నం పెట్టకుండా తినకూడదట. మళ్ళీ అతిథి యొక్క గొప్పతనం ఎలా ఉండాలి? అతిథి మనవాడు లేకపోతే నా ఊరువాడు, ఇలాంటి భేదభావం చూపించేవాడు నరకానికి పోతాడట.
అతిథిల్ కాల సమాగతున్ ఘన బుభుక్షార్తున్ పతిశ్రాంతు ఆతత మార్గోత్థిత ధూళి ధూసరిత గాత్రస్యేద బిందూత్కరాన్వితు అజ్ఞాత కులాభిధానుగని అవిప్రుల్ మహాత్ముల్ ప్రజాపతిగాన ఆత్మదలంచుచున్ సుముఖుడై భక్తి ప్రయత్నం.
ఎవరైనా మధ్యాహ్నం వేళ ఆకలికి మాడిపోతూ అలసిపోయి ఇంటికి వస్తే వాణ్ణి బ్రహ్మదేవుణ్ణి చూసినట్టు చూడమన్నాడు. ఒక ఆయన ఇంటికి వచ్చాడు, అది భోజన సమయం. ఆ వచ్చిన వాడు ఎవడో నీకు తెలియదు, ఆయన బాగా అలసిపోయాడు. అన్నం బావోయ్ అంటున్నాడు, భిక్షాంతేజి అంటున్నాడు. ఆయన నడిచి నడిచి చెమట పట్టి కంపుగొట్టు శరీరంతో ఉన్నాడు అనుకుందాం. ధూళి ధోసరిత గాత్ర స్వేద బిందుత్కరాంగితో అన్నాడు. తిరగడం వల్ల ఒళ్ళంతా మట్టి కొట్టుకుపోయింది, జుట్టు పాడైపోయింది, చెమట పట్టింది, కంపుతో ఉన్నాడు. అటువంటి వాడిని స్నానం చేయి, మంచి బట్టలు కట్టుకో, అసహ్యంగా ఉండవు అని విసుక్కో, ప్రాణం పోతుంటే వాడు స్నానం చేస్తాడా? మంజునాథ చరిత్ర అదే. మంజునాథుడు శివుడు స్నానం చేయకుండా వస్తే, స్నానం చేస్తే కానీ అన్నం పెట్ట చీపు అన్నాడు ఆయన అజ్ఞానంతో. ఆకలితో పాడైపోతున్న వాడికి స్నానం ఏమిటండి అక్కడ? వాడి ముందు ఇంత అన్నం పెట్టి తర్వాత మిగతావన్నీ చూడాలి. అసలే వాడు నడిచి నడిచి వచ్చాడు, ఆఖరికి వాడిపోతున్నాడు, అప్పుడు ఎంత విసుగ్గా ఉంటుంది. కాబట్టి అతన్ని ఇంకా ఏం అడగకూడదట. ఆ వచ్చిన వాడే మహావిప్రుడు అనుకో, అతడే బ్రహ్మనుకో, అతడే విష్ణు అనుకో, ప్రజాపతి అనుకో, అతన్ని ఇంక ప్రశ్నించకుండా నా కులం వాడివా మతం వాడివా ఏం అడక్కో, కూర్చోబెట్టి ఇంత అన్నం పెట్టు, భక్తితో పూజించు. అతని మళ్ళీ మనకు అర్థం కాదని చెప్పాడు రెండో పద్యంలో. అతని కులశీల విద్యాస్థితులడుగక, అతని కులం, శీలం, చదువు, ప్రాంతం ఇవేమి అడగకు. ఎంత వికృత దేవుగుండైనను, అతను ఎంత అసహ్యంగా కనపడుతున్నప్పటికీ అతనికి అన్నం పెట్టు. ఒక్కొక్కప్పుడు వచ్చినప్పుడు చాలా వికృతంగా ఉండొచ్చు కర్మగాలి, రోగగ్రస్తుడై ఉండొచ్చు, అతని రూపం చూస్తే మనకు అసహ్యం కలగచ్చు. అందుకని జుగుప్సతో అసహ్యించుకోకు. మతి విష్ణునిగా దలచుచు అతిముదమున పూజ చేయునది నిజ శక్తిని, నీ శక్తిని అనుసరించి అతన్ని విష్ణువుగా భావించి పూజించి అన్నం పెట్టు. నీ శక్తిని అనుసరించి అన్నాడు మళ్ళీ. నీ శక్తి లేకపోతే నిజ శక్తి లేదు అంటే ఇంట్లో నీకేం పిండి వంటలు లేవు, ఏదో కొద్దిగా ఇంత అన్నము కూర ఉంది, ఇప్పుడే తెస్తానండి అని బయటికి వెళ్ళి వెళ్ళి అప్పు చేస్తే మండల్లా, నీకున్న కాస్త కూర ఆ అన్నమే పెట్టు. లేనిపోయిన బొబ్బట్లో లేకపోతే పెసరట్లో ఇవేం చేయమని అండల్లా, ఉన్నంతలో అతనికి ఇంత అన్నం పెట్టి అతన్ని పూజించు. శక్తికి మించి దానం చేస్తే నువ్వు దెబ్బతింటావు. కాబట్టి నిజ శక్తిని అనే మాట గొప్పది, ఈ పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన శక్తిని దాటి దానం చేయకూడదు. కోటీశ్వరుడు కదా అని మొత్తం కోట్లని దానం చేస్తే రేపు పొద్దున చలికాలంలో చింకి కోట్లు కూడా మిగలవు. కాబట్టి నిజ శక్తిని అనుసరించి అన్నదానం చెయ్యాలి, వచ్చిన వాడికి విష్ణువు కింద భావించి సేవ చెయ్యాలి. అతిథికి పెట్టక కుడిచిన అతి కష్టుడు దురిత భోక్త ఎండ్రు, అతిథికి అన్నం పెట్టకుండా తానొక్కడి అన్నం తినే దుర్మార్గుడు ఉన్నాడే వాడు పాపములను భోంచేస్తున్నాడు, దురితములను అన్నం తింటున్నాడు, అన్నం రూపంలో దురితములు తింటున్నాడు అనమాట. అతిథికి అన్నం పెట్టకపోతే వాడు తినేది అన్నం కదట, వాడికి పెట్టలేదు వీడు అన్నం తింటున్నాడు, అప్పుడు అన్నం పాపాల ముద్ద, పాపాల ముద్ద మింగుతున్నట్టే. కాబట్టి అటువంటి దుర్మార్గుడు తెచ్చాక సతత పురీషాసనుడై ఉండును, వాడు నరకంలో పురీషము అసనంగా ఇంకెంతకంటే ఏముంది మీకు బలమోత్తరాలు ఆహారంగా తింటాడు. అతడుండును మీది భవమునందుకు మరా, నెక్స్ట్ జన్మలో ఏమవుతుంది, పందిగా పుట్టి వాటిని స్వీకరిస్తాట, వాడిని బలమోత్తరాలు స్వీకరించేవాడు అయిపోతాట, పంది జన్మ అలా వస్తుందన్నమాట. కాబట్టి అతిథికి ఎంతో కొంత ఏదో ఒకటి పెట్టండి, అది పెట్టకుండా ఉండకూడదు. ఇక్కడ ఒక గొప్ప మాట చెప్పాడు, అతిథిర్ యస్య భగ్నాశు, ఒక శ్లోకంలో మూలలో చెప్పాడు, అతిథిర్ యస్య భగ్నాశ గృహాత్ ప్రతి నివర్తతే సదత్వా దుష్కృతం తస్మై పుణ్యమాదాయ గచ్చతి. మూలంలో మార్కండేయ పురాణంలో వ్యాసుల వారు చెప్పిన శ్లోకం మదాలసు ద్వారా చెప్పించాడు. నీ ఇంటికి ఒక అతిథి వచ్చాడు, అన్నం పెట్టమన్నాడు, నువ్వు పెట్టకుండా తిట్టి పంపేశావు, చెయ్యి ఊరుకోలేదు, నైవేద్యం అవ్వలేదు అనకూడదట, నైవేద్యానికి మళ్ళీ వండుకో, వాడికి మాత్రం పెట్టు. ఇలా అతనికి పెట్టకుండా విసుక్కుని పంపితే వాడు భగ్నాసుడే పెడతాడు కదా, నిరాశతో నీరసంతో వెళ్ళిపోతాడు. ఆ నీరసంతో నిరాశతో వాడు వెళ్ళిపోతే అవుతా తెలుసా, ఆనాటి వరకు వాడు చేసిన పాపం అంతా వీడికి వస్తుంది ఈ పొమ్మన్నవాడికి, వీడి పుణ్యమంతా వాడు పట్టుకుపోతాట. సదత్వ దుష్కృతం తస్మై, ఈ పొమ్మన్నవాడికి తన మొత్తం దుష్కృతం పాపం అంతా ఇచ్చాడు. ఆనాటి వరకు వాడు బయట ఎన్ని పాపాలు చేశాడో రామరామ, అవన్నీ వీడికి అంటగడతాడు. పుణ్యం ఆదాయ గచ్చేది, వీడు చేసిన పుణ్యం పట్టుకుపోతాడు. అందుకని తిట్టద్దు, అంతో ఎంతో పెట్టండి. మీకు తోచిన ఇంత పీడికెడు వద్దే కదండి, పెడితే అప్పుడు పాపం రాదు మనకి, విసుక్కో దశ. కాబట్టి అతిథికి అంతో ఎంతో అన్నం పెట్టాలి. ఇలాంటి అపూర్వమైన విశేషాలన్నీ ఆవిడ చెప్పడం మొదలెట్టింది. వాటన్నిటినీ మిగతా వాటిని రేపు తెలుసుకుందాం. దత్తాత్రేయ చరిత్రలో ఇది చాలా హైలైట్ అండి, మలుపు తిప్పేటటువంటి కథ. ఇది విని తరిద్దాం, మళ్ళీ కలుసుకునేదాకా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు.